Welcome once again to Words of Life. In our study through the Bible, we have reached Hebrews chapter 9.
మన బైబిల్ అధ్యయనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం వద్దకు మనం వచ్చాం.
And here contrast is drawn between the old and the new covenants again.
ఇక్కడ పాత నిబంధన మరియు కృత నిబంధనలకు మధ్యగల వ్యత్యాసం వివరించబడింది.
And the better sacrifice of Christ.
మరియు క్రీస్తు యొక్క శ్రేష్టమైన అర్పణ.
First of all, the description is given about the Old Testament tabernacle.
మొట్టమొదటిగా ఇక్కడ పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారమును గురించి వివరించబడింది.
And it's mentioned that the Holy Spirit was signifying the way into the most holy place. Verse 8 was not yet open.
ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మార్గముగా చెప్పబడ్డాడు, కానీ ఆ మార్గం ఇంకా తెరవబడలేదు.
But Christ entered there through his own blood, verse 11 and 12.
కాని యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తం ద్వారా దానిలోనికి ప్రవేశించాడు, 11 12 వచనములు.
And it says in verse 14, the blood of Christ, who through the eternal spirit offered himself without blemish to God, can now cleanse your conscience from dead works to serve the living God.
ఇక్కడ 14వ వచనంలో చెప్పబడింది, నిత్యుడగ ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని ప్రేమించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను.
Notice here in little expressions like this that Christ offered himself without blemish to God through the Holy Spirit.
ఇక్కడ చెప్పబడిన చిన్న చిన్న వాక్యములను మనం చూచినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను నిర్దోషిగా దేవునికి అర్పించుకున్నాడు.
He could not do that without the power of the Holy Spirit.
పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఆయన దాన్ని చేయగలిగి ఉండేవాడు కాదు.
How did Jesus offer himself without the slightest blemish to God?
ఎటువంటి చిన్న దోషము కూడా లేకుండా యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఏ విధంగా అర్పించుకోగలిగాడు?
Through the power of the Holy Spirit.
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా.
And that is how he expects us in the new covenant to live an overcoming life.
ఈ కృత నిబంధనలో మనము కూడా అటువంటి జయించు జీవితము ఆ విధంగా జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు.
That's one thing in verse 14.
14వ వచనంలో చెప్పబడిన ఒక విషయం అది.
Thing is,
మరొక విషయం ఏమిటంటే,
that our conscience is not only to be cleansed from sin,
మన మనస్సాక్షి కేవలం పాపము నుండి శుద్ధి చేయబడటం మాత్రమే కాదు,
బట్ ఆల్సో టు బి క్లెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్,
నిర్జీవ క్రియల నుండి కూడా శుద్ధి చేయబడుతుంది.
డెడ్ వర్క్స్ ఆర్ వర్క్స్ దట్ వీఆర్ ఫోర్స్డ్ టు డూ బై సంబడీ ఆర్ బై అవర్ ఓన్ కాన్షియన్స్.
నిర్జీవ క్రియలు అంటే వేరే వారి ద్వారా కానీ లేక మన సొంత మనస్సాక్షి ద్వారా కానీ బలవంతంగా చేసే పనులు.
ఆర్ వి డూ ఇట్ టు ఎర్న్ సమ్ ఫేవర్ విత్ గాడ్,
లేక దేవుని దయను సంపాదించుకోవటానికి చేసే పనులు.
లైక్ పీపుల్ ఆర్ టోల్డ్ ఇఫ్ యు పే టైత్ గాడ్ విల్ రివార్డ్ యూ.
కొంతమంది ప్రజలు చెప్పినట్లుగా నీవు దశమ భాగమున అర్పించినట్లయితే దేవునికి ప్రతిఫలమిస్తాడు.
యూ గివ్ మనీ ఆన్ దాట్ బేసిస్,
దాన్ని బట్టి నీవు నీ డబ్బును ఇస్తూ ఉన్నట్లయితే
ఇట్స్ ఎ డెడ్ వర్క్,
అది ఒక నిర్జీవ క్రియ.
యూ హావ్ టు రిపెంట్ ఆఫ్ దట్ టైత్ దట్ యు పే,
నీవు చెల్లించిన నీ దశమ భాగాన్ని బట్టి నీవు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి.
నోబడీ ప్రీచెస్ దాట్,
ఎవరు దాన్ని బోధించరు.
దట్ ఇస్ ద ట్రూత్,
కానీ అది సత్యము.
యూ హావ్ టు రిపెంట్ ఆఫ్ డెడ్ వర్క్స,
మనము నిర్జీవ క్రియల నుండి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందవలసి ఉన్నది.
హెబ్రూ 6:1 సేస్ వి హావ్ టు రిపెంట్ ఆఫ్ డెడ్ వర్క్.
హెబ్రీ 6:1 లో చెప్పబడింది మనం నిర్జీవ క్రియల నుండి మారు మనసు పొందాలి.
హియర్ ఇట్ సేస్ యువర్ క్లెన్స్ కాన్షియన్స్ మస్ట్ బి క్లెన్స్డ్ ఫ్రమ్ డెడ్ వర్క్,
ఇక్కడ మీ మనస్సాక్షి నిర్జీవ క్రియల నుండి శుద్ధి చేయబడుతుంది అని వ్రాయబడింది.
ఎనీథింగ్ దట్ వి డూ అవుట్ ఆఫ్ కంపల్షన్,
మనము బలవంతం చేత చేసేది ఏదైనా కూడా.
ఎగ్జాంపుల్,
ఉదాహరణకు,
ఎ పాస్టర్ టెల్స్ ఆల్ ది సిస్టర్స్ టు టేక్ ఆఫ్ దేర్ ఆర్నమెంట్,
ఒక పాస్టర్ సంఘంలోని సహోదరులందరినీ కూడా నగలు తీసివేయమని చెప్తే,
మేబీ మోస్ట్ ఆఫ్ దెం డోంట్ వాంట్ టు రిమూవ్ ఇట్ బట్ దే రిమూవ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ ది పాస్టర్,
అందులో అనేక మందికి తీసివేయాలని ఉండదు కానీ పాస్టర్ ను సంతోష పెట్టాలి కాబట్టి వారు తీసివేస్తారు.
గాడ్ వుడ్ హావ్ బీన్ హ్యాపీయర్ ఇఫ్ దే ఆర్ నాట్ రిమూవ్డ్,
ఒకవేళ వాళ్ళు తీయకుండా ఉన్నట్లయితే దేవుడు సంతోషపడి ఉండేవాడు.
డెడ్ వర్క్,
ఎందుకంటే ఇది ఒక నిర్జీవ క్రియ.
ఇట్ బికమ్స్ ఎ లివింగ్ వర్క్ వెన్ ఎ పర్సన్ డస్ సంథింగ్ టు ప్లీజ్ గాడ్ అండ్ ఇట్ ఇస్ డన్ జాయ్ఫుల్లీ,
కానీ ఇదే పనిని దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఎవరైనా సంతోషంగా చేసినట్లయితే ఇది ఒక సజీవ క్రియ అవుతుంది.
గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్,
సంతోషంగా ఇచ్చేవాన్ని దేవుడు ప్రేమిస్తాడు.
యు డు రిలక్టెంట్లీ డెడ్ వర్క్,
మనం ఏదైనా బలవంతంగా ఇస్తున్నట్లయితే అది ఒక నిర్జీవ క్రియ.
సంబడీ డ్రాగ్స్ యు అవుట్ టు గో అండ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ అండ్ యు గో అండ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్, దట్స్ ఎ డెడ్ వర్క్.
క్రీస్తు కొరకు సాక్ష్యమేమని ఎవరైనా నిన్ను బలవంత పెట్టి తీసుకువెళ్తున్నట్లయితే ఆ విధంగా వెళ్లి నువ్వు ఇస్తున్నట్లయితే అది ఒక నిర్జీవ క్రియ.
లార్డ్ ఆఫ్ డెడ్ వర్క్స్ ఇన్ క్రిస్టియన్
క్రైస్తవత్వంలో అనేక నిర్జీవ క్రియలు ఉన్నాయి.
వి హావ్ టు రిపెంట్ ఆఫ్ ఇట్,
వాటి నుండి మనం మారు మనసు పొందాలి.
ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ టు క్లెన్స్ అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ దోస్ డెడ్ వర్క్స్,
ఆ నిర్జీవ క్రియల నుండి మన మనస్సాక్షిని కడగమని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మనం అడగాలి.
ఓన్లీ దెన్ కెన్ వి సర్వ్ ది లివింగ్ గాడ్,
అప్పుడు మాత్రమే మనం జీవంగల దేవుణ్ణి సేవిస్తాము.
సో దట్స్ ది ఫస్ట్ థింగ్ వి సీ హియర్,
మనం ఇక్కడ చూస్తున్న మొట్టమొదటి విషయం అది.
అండ్ దెన్ Another interesting verse we see.
ఆ తర్వాత ఆసక్తికరమైన మరొక వచనాన్ని మనం చూస్తాం.
In verse 27. 27వ
వచనంలో.
It is appointed for men once to die and after this the judgment.
మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడును ఆ తర్వాత తీర్పు జరుగును.
After death there is no more chance for anybody to change.
కాబట్టి చనిపోయిన తర్వాత మారటానికి ఎవరికి అవకాశం ఉండదు.
After death the only thing left is judgment.
చనిపోయిన తర్వాత మిగిలిందల్లా తీర్పే.
So all these people who teach that there is some type of place where you can change your mind after death is a lie.
చనిపోయిన తర్వాత కూడా నీ మనసు మార్చుకోవటానికి ఒక ప్రదేశం ఉన్నది, ఒక స్థలం ఉన్నది అని చెప్పేదంతా కూడా అబద్దమే.
Another wonderful thing we see here is that God waits until a man dies before he judges him.
ఇక్కడ మనం చూస్తున్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు ఒక మనిషిని తీర్పు తీర్చడానికి ఆ వ్యక్తి చనిపోయేదాకా కూడా వేచి ఉంటున్నాడు.
Why is that? Because till the last minute God hopes that the person will turn from sin.
ఎందుకు ఆ విధంగా? ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయే చివరి నిమిషం వరకు కూడా బహుశా ఆ వ్యక్తి తన పాపం నుండి మారుమనసు పొందుతాడేమనే నిరీక్షణ దేవుడు కలిగి ఉన్నాడు.
We human beings are so evil.
మానవులమైన మనము ఎంతో దుష్టులము.
We judge people long before they have died.
మనుషులు చనిపోవటకు ఎంతో ముందే మనం వారిని తీర్పు తీరుస్తాం.
In fact, we judge people mostly as soon as we see something.
మనము చూసిన వెంటనే దాదాపుగా వారిని తీర్పు తీర్చేస్తాము.
When God sees something, he doesn't judge the person.
కానీ దేవుడు ఒక విషయాన్ని చూసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీర్పు తీర్చడు.
He waits until the person dies.
ఆ వ్యక్తి చనిపోయే వరకు దేవుడు వేచి ఉంటాడు.
After that the judgment.
ఆ తర్వాత తీర్పు జరుగుతుంది.
The Bible says in 1 Corinthians 4:5, don't judge anything until the Lord comes.
మొదటి కొరింతి 4వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ప్రభువు వచ్చే వరకు ఎవరిని దేని గురించి కూడా తీర్పు తీర్చవద్దు.
But when he comes,
కానీ ఆయన వచ్చిన తర్వాత,
he will show you the motives with which people did things.
ఆ వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఆ పనులు జరిగించారో దేవుడు దాన్ని చూపిస్తాడు.
దెన్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ అ కరెక్ట్ జడ్జ్మెంట్.
అప్పుడు మనము సరి అయిన తీర్పు తీర్చగలము.
రైట్ నౌ యూ డోంట్ నో ద మోటివ్స్ ఇన్ పీపుల్స్ హార్ట్.
ఇప్పుడైతే ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న ఉద్దేశాలు మనకు తెలియవు.
సో డోంట్ జడ్జ్ దెమ్.
కాబట్టి వారిని తీర్పు తీర్చవద్దు.
సో దిస్ ఇస్ అ గ్రేట్ వర్స్ దట్ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ డెత్ దట్ గాడ్ జడ్జెస్ పీపుల్.
మరణము తర్వాతే దేవుడు ప్రజలను తీర్పు తీరుస్తాడు అనే వచనము ఎంత గొప్ప వచనము.
దెన్ ఇన్ చాప్టర్ 10,
ఆ తర్వాత 10వ అధ్యాయంలో,
హి స్పీక్స్ అబౌట్ ద లా బీయింగ్ అ షాడో ఆఫ్ గుడ్ things to come.
Dharmashastramu raanayunna manchi vishayalaku నీడవలే ఉందని చెప్తూ ఉన్నాడు.
అండ్ హీ అగైన్ కంపేర్స్ ద ఓల్డ్ కవెనెంట్ విత్ ద న్యూ కవెనెంట్.
మరలా ఇక్కడ పాత నిబంధనను క్రొత్త నిబంధనను పోలుస్తూ ఉన్నాడు.
అండ్ ఇన్ వర్స్ 5 ఆన్వర్డ్,
5వ వచనం నుండి,
యు సీ వర్డ్స్ దట్ ఆర్ పుట్ ఇంటూ ద మౌత్ ఆఫ్ జీసస్, ప్రొఫెటిక్ వర్డ్స్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్.
యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట్లో నుండి వచ్చిన రోచనాత్మక మాటలను ఇక్కడ ఉంచాడు.
అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ హియర్ ఇన్ వర్స్ 5.
5వ వచనంలో ఎంతో ఆసక్తికరమైన వాక్య భాగం ఉంది.
సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ గాడ్ డస్ నాట్ డిజైర్.
బలియు అర్పణయు దేవుడు కోరలేదు.
హావ్ యు ఎవర్ హర్డ్ ఎ మెసేజ్ ప్రీచ్డ్ ఫ్రమ్ ఎ పుల్పిట్ that God does not desire your offering?
వేదిక మీద నుండి ప్రసంగించిన ప్రసంగాల్లో దేవుడు బలిని అర్పణను కోరట్లేదని మీరు ఎప్పుడైనా విన్నారా?
That's not a very popular verse for preachers.
ప్రసంగికులకు ఇది ప్రఖ్యాతిగాంచిన వచనం కాదు.
That God does not want your offerings or your sacrifices, but he wants your body. Verse 5.
దేవునికి నీ బలి నీ అర్పణ అవసరం లేదు, కానీ నీ శరీరం కావాలి.
Jesus came to earth not to pay tithes but to give his body as a sacrifice.
యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది దశమభాగము అర్పించడానికి కాదు, తన శరీరమును యాగముగా అర్పించడానికి.
అండ్ వీ ఫాలో హిమ్,
మరియు మనం ఆయన వెంబడిస్తూ.
అండ్ ఇట్స్ నాట్ సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్ టుడే ద ఫాదర్ డిజైర్స్ ఫ్రమ్ అస్ ఈదర్.
ఈనాడు కూడా తండ్రికి కావాల్సింది బలి అర్పణ కాదు.
అవర్ బాడీ, ఐ బిసీచ్ యూ ప్రెజెంట్ యువర్ బాడీస్ అ లివింగ్ సాక్రిఫైస్.
మన శరీరం కావాలి, ఈ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకునవాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను.
అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిడ్ దట్ వాస్ జీసస్ హింసెల్ఫ్.
దాన్ని చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే.
హి ఆఫర్డ్ హిస్ బాడీ,
ఆయన తన శరీరాన్ని అర్పించాడు
టు ద ఫాదర్,
తండ్రికి.
అండ్ ఐ వాంట్ యు టు నోటీస్ ఇన్ వర్స్ 7,
మీరు 7వ వచనాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను.
దీస్ ఆర్ కోటేషన్స్ ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్ సామ్ 40.
ఇవి పాత నిబంధనలోని 40వ కీర్తన నుండి రాయబడ్డాయి.
ప్రే వాట్ యు రీడ్ హియర్ ఇన్ హీబ్రూస్ 10:7.
హెబ్రీ 10:7 రాయబడిన వీటిని నీవు పోల్చి చూసినప్పుడు,
విత్ వాట్ ఇస్ యాక్చువల్లీ రిటన్ ఇన్ సామ్ 40,
40వ వచనంలో ఏదైతే రాయబడిందో దాన్ని,
అండ్ వర్స్ 8,
8వ వచనము
రిటన్,
అక్కడ ఏమి రాయబడిందంటే,
లార్డ్ ఐ కమ్ ఐ డిలైట్ టు డూ థై విల్ ఓ మై గాడ్,
నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.
దట్స్ వాట్ ఇట్ సేస్. ఇట్ సేస్ ఐ హావ్ కమ్ టు డూ యువర్ విల్.
కానీ ఇక్కడైతే నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చిన్నాను అని చెప్పబడింది.
దట్స్ నాట్ వాట్ ఇట్ సేస్ ఇన్ సామ్ 40.
కీర్తన 40లో ఈ విధంగా చెప్పబడింది, లేదు.
Psalm 40 it says in verse 8, I delight to do thy will, O God.
కీర్తనలో 48లో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పబడింది.
There's a lot of difference.
ఎంతో తేడా ఉంది రెండింటికి.
And we don't notice that if we don't compare the New Testament with the Old Testament.
క్రొత్త నిబంధనను పాత నిబంధనతో పోల్చి చూడనట్లయితే మనం దాన్ని గమనించలేము.
All that David could say in Psalm 40 was, I delight to do thy will, O God.
కీర్తనలో 40లో దావీదు ఏం చెప్పగలిగాడంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని. కానీ అతడు చేయలేకపోయాడు.
He could only say, I delight to do it.
ఆయన ఏం చెప్పాడంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మాత్రమే చెప్పగలిగాడు.
Thousands of believers who say the same thing today.
వేల మంది విశ్వాసులు అదే విషయం ఈనాడు చెప్తూ ఉన్నారు.
I like to do your will.
ప్రభువా, నీ చిత్తము నేను నెరవేర్చాలనుకుంటున్నాను.
I like to do your will.
నీ చిత్తం నెరవేర్చట నాకు సంతోషము.
ఐ డోంట్ యాక్చువల్లీ డూ ఇట్ బట్ ఐ డిలైట్ టు డూ ఇట్.
దానికి నేను చేయట్లేదు కానీ అది చేయటకు నాకు సంతోషము.
So if you're like that, you're living in the old covenant.
నీవు కూడా విధంగా ఉన్నట్లయితే నీవు పాత నిబంధనలో జీవిస్తున్నావు.
Jesus said.
యేసు ప్రభు చెప్పారు.
In Hebrews 10:7.
హెబ్రీ 10:7లో.
I have come to actually do your will.
నీ చిత్తము నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నాను.
That is a big difference between the new covenant and the old covenant.
కొత్త నిబంధనకు మరియు పాత నిబంధనకు ఉన్న ఎంతో గొప్ప వ్యత్యాసం అది.
Covenant spirit you can all you can say is I want to do your will but I can't do it.
పాత నిబంధనలో నీవు చెప్పగలిగేదల్లా ఏమిటంటే నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేను.
The new covenant we actually do it.
కానీ కొత్త నిబంధనలో అయితే మనం దాన్ని నెరవేరుస్తాం కూడా.
Again repeated in verse 9, I've come to do your will.
మరలా 9వ వచనంలో రాయబడి ఉంది, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చిన్నాను.
By he takes away the first covenant and establishes the second.
ఆ విధంగా ఆయన మొదటి దాన్ని కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరిచాడు.
And then further down is the repetition of the covenant in verse 16 and 17.
ఆ తర్వాత 16 17 వచనాల్లో ఆ నిబంధన మరలా రాయబడింది.
And then in verse 19 onwards,
19వ వచనం నుండి,
we have a description of this, what we could call the central passage of the book of Hebrews describes this new and living way.
ఇంకా 19వ వచనం నుండి హెబ్రీలకు రాసిన పత్రికలోని ముఖ్యాంశమైన నూతనమైనదియు మరియు జీవము గల మార్గం గురించి ఇక్కడ వివరించబడింది.
We have boldness to enter the most holy place by the blood of Jesus.
ఆయన రక్తం వలన అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
By a new and living way that he inaugurated for us through his flesh.
ఆ నూతనమైన జీవము గల మార్గమును ఆయన శరీరం ద్వారా మనకు తెరచాడు.
This new and living way that Jesus opened to go into the Father's presence has been inaugurated for us.
ఈ నూతనమైన జీవము గల మార్గము తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్లి మనం సహవాసం చేయటకు ప్రభు మన కొరకు తెరచాడు.
ఫాలో మీ,
ఆయన చెప్పాడు, నీ శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించుము.
ఫాలో హిమ్,
మనం ఆయన వెంబడించినట్లయితే,
ఎంటర్ త్రూ ద వేల్ ఇంటూ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఫాదర్,
మనము కూడా ఆ తెర ద్వారా తండ్రి యొక్క సన్నిధిలోనికి ప్రవేశిస్తాం.
వి కెన్ టాక్ టు హిమ్ ఫేస్ టు ఫేస్,
అక్కడ మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడవచ్చు.
సో ఇట్ సేస్ జీసస్ హస్ మేడ్ దిస్ వే,
ఇక్కడ చెప్పబడింది యేసు ప్రభు ఈ మార్గమును మన కొరకు తెరిచాడు కాబట్టి.
హస్ బీన్ షెడ్,
రక్తము చిందించబడింది.
రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ ఎ హై ప్రీస్ట్,
మరియు ప్రధాన యాజకుడిగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు.
కమ్ విత్ బోల్డ్నెస్ అండ్ అష్యూరెన్స్ టు గాడ్,
కాబట్టి మనం దేవుని యొద్దకు ధైర్యం కలిగి నిశ్చయత కలిగి వద్దాం.
క్లెన్స్ ఫ్రమ్ ఎన్ ఈవిల్ కాన్షియన్స్,
మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలిగి ఉన్నాం.
అండ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్ మీన్స్,
నిర్మలమైన ఒదుకముతో స్నానము చేసిన శరీరములు గలవారము అనగా అర్థం ఏమిటంటే,
దట్ మీన్స్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ నీడ్ టు సెట్ రైట్ విత్ మై బాడీ, ఐ హావ్ మేడ్ రెస్టిట్యూషన్ ఫర్ ఆల్ ది సిన్స్ మై హ్యాండ్స్ ఆర్ వాటెవర్,
నా శరీర విషయంలో నేను సరిచేసుకోవాల్సింది ఏమీ లేదు, నా చేతులతో చేసినవి కానీ లేక నా శరీరంతో చేసినవి అన్నిటికీ కూడా నేను పరిహారం చెల్లించాను.
And then it says, let's hold fast the confession of our faith.
తర్వాత ఇక్కడ చెప్పబడింది మన విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి.
Let's consider how verse 24, how to stimulate others to do good works.
24వ వచనంలో చెప్పబడినట్లుగా సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవాలని.
And let's assemble together as often as possible since the coming of the Lord is near.
ప్రభు యొక్క రాకడ సమీపించుచున్నది కాబట్టి వీలైనన్ని సార్లు ఎక్కువగా సమాజంగా కూడుకుందాం.
But when the Lord has paid such a price for us to come close to the Father and to live a holy life,
మనము తండ్రి యొద్దకు వచ్చి పరిశుద్ధ జీవితము జీవించలాగన మన ప్రభు అంత వెల చెల్లించాడు కాబట్టి.
Instead of that, if we keep on sinning willfully, taking advantage of the grace of God,
మనము కావాలని పాపం చేస్తూ ఉంటూ దేవుని యొక్క కృపను అలుసుగా తీసుకున్నట్లయితే,
26, if we keep on sinning, saying, oh well, God will forgive me, God will forgive me,
26వ వచనము, మనము పాపం చేస్తూనే ఉంటూ దేవుడు నన్ను క్షమిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటే,
మోర్ సాక్రిఫైస్ ఫర్ సిన్,
అప్పుడు పాపముకు ఇంకా బలి ఉండదు.
టెరిఫైయింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జడ్జ్మెంట్,
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటి ఉంటుంది.
బికాజ్ దెన్ వర్స్ 29 వి ఆర్ ట్రాంప్లింగ్ అండర్ ద ఫుట్ ద సన్ ఆఫ్ గాడ్ హు డైడ్ ఆన్ ద క్రాస్.
మన కొరకు సిలువలో చనిపోయిన దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతున్నాము.
అండ్ వి ఆర్ ట్రీటింగ్ హిస్ బ్లడ్ లైక్ సమ్ చీప్ ట్యాప్ వాటర్.
మరియు ఆయన యొక్క రక్తాన్ని చౌకబారు నీళ్లలాగా మనం చూస్తున్నాం.
వి డోంట్ మైండ్ ఆర్ hands getting dirty any number of times in a day.
Rojulo enni saarlu aina kuda mana chethulu murikainatlayite manam pattinchukom.
Tap water is cheap.
Endukante kolayilo nundi vache neellu velalenevi.
Tap water costs 10,000 rupees a glass.
Oka vela kolayi neellu oka glassu 10,000 rupayalaite,
then we would be much more careful to keep our hands clean because it's very expensive to wash.
Appudu మన చేతులు మురికి కాకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఆ నీళ్లు కొనటానికి ఎంతో ఖరీదైనవి కాబట్టి.
నౌ అప్లై దట్ టు సిన్.
ఇప్పుడు దాన్ని పాపమునకు అన్వయించుకుందాం.
పీపుల్ సిన్ సో లైట్లీ.
ఎందుకు ప్రజలు అంత తేలిగ్గా పాపం చేస్తూ ఉంటారు?
బికాజ్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ చీప్ ఫర్ దెం.
ఎందుకంటే యేసు రక్తం వారికి ఎంతో విలువలేనిది.
ఫ్రీ, దట్ ఇస్ పెయిన్.
ఇది ఉచితమైనది, దాని కొరకు ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు.
అండ్ దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ట్రీటింగ్ ది బ్లడ్ ఆఫ్ ది కావెనెంట్ యాజ్ చీప్.
అదే నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడం అంటే అర్థము.
Which is an insulting the Holy Spirit.
మరియు పరిశుద్ధాత్మను అవమానపరచటం.
Trampling under the foot the Son of God.
దేవుని కుమారుని పాదములతో త్రొక్కటం.
Descriptions of what we are doing when we do deliberate sin.
మనము కావాలని పాపం చేస్తున్నప్పుడు దాని గురించిన వివరణ ఇవన్నీ.
And he warns us here in verse 31. It's a terrifying thing to fall into the hands of the living God.
ఆయన మనల్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు 31వ వచనములో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము.
దెన్ ఇన్ చాప్టర్ 11,
ఆ తర్వాత 11వ అధ్యాయంలో
రీడ్ అబౌట్ ది ట్రయంఫ్స్ ఆఫ్ మెనీ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్.
ఇక్కడ పాత నిబంధనలోని పరిశుద్ధుల యొక్క విజయాలను మనం చదువుతాం.
And it's a wonderful chapter.
ఇదెంత అద్భుతమైన అధ్యాయము.
All these people gained the approval of God through their faith.
వీరందరూ కూడా వారి యొక్క విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఆమోదముద్రను పొందారు.
That is mentioned in verse 2.
అది రెండో వచనంలో ప్రస్తావించబడింది.
ఇన్ వర్స్ 39 అట్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్.
మరియు అధ్యాయం చివరి భాగమైన 39వ వచనంలో కూడా ప్రస్తావించబడింది.
Even though the word faith hardly ever comes in the Old Testament.
పాత నిబంధనలో విశ్వాసము అనే మాట ఎక్కువగా రాకపోయినప్పటికీ.
Here this chapter shows us that all those Old Testament people lived by faith.
ఈ అధ్యాయం మనకి ఏం సూచిస్తుందంటే పాత నిబంధనలోని ఆ పరిశుద్ధులందరూ కూడా విశ్వాసాన్ని బట్టే జీవించారు.
What they did by faith.
మరియు వారు ఏది చేసినా కూడా విశ్వాసంతోనే చేశారు.
స్టార్టింగ్ విత్ ఏబెల్,
హేబెలుతో మొదలై.
వి ఆర్ టోల్డ్ హియర్ వాట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ జెనసిస్ 4.
ఆదికాండం 4లో ఏదైతే ప్రస్తావించబడలేదో అది ఇక్కడ చెప్పబడింది.
దట్ ఇట్ వాస్ బై ఫెయిత్ దట్ ఏబెల్ ఆఫర్డ్ టు గాడ్ ఎ బెటర్ సాక్రిఫైస్ దన్ కయీన్.
విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను.
దట్ ఫెయిత్ వాస్ నాట్ దేర్ ఇన్ కయీన్.
ఆ విశ్వాసము కయీనులో లేదు.
బై ఫెయిత్ సెడ్ గాడ్.
విశ్వాసమును బట్టి అతడు దేవుణ్ణి నమ్మాడు.
అండ్ దేర్బై హి ఆఫర్డ్ ఎ బెటర్ సాక్రిఫైస్.
ఆ విధంగా శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు.
అండ్ లైక్ దట్ వి రీడ్ అబౌట్ ఆల్ ది ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్.
విధంగా పాత నిబంధనలోని పరిశుద్ధులందరి గురించి కూడా మనం చదువుతాం.
హౌ వాస్ ఈనాక్ టేకెన్ అప్ టు హెవెన్.
హనోకు పరలోకమునకు ఏ విధంగా కొనిపోబడ్డాడు?
సేస్ హియర్ వర్స్ 5, బై ఫెయిత్.
ఇక్కడ 5వ వచనంలో చెప్పబడింది, విశ్వాసమును బట్టి.
ఇఫ్ హి డిడ్ నాట్ హావ్ ఫెయిత్ హి వుడ్ నాట్ హావ్ బీన్ టేకెన్ అప్ టు హెవెన్.
ఒకవేళ అతనికి విశ్వాసం లేనట్లయితే పరలోకమునకు కొనిపోబడేవాడు కాదు.
God saying to Enoch, Enoch, I want to take you up to heaven now.
ఒకవేళ దేవుడు ఈ విధంగా చెప్పినట్లయితే హనోకు, నేను నిన్ను పరలోకమునకు తీసుకుని పోబోతున్నాను.
Enoch had said, no, I can't believe that.
ఒకవేళ హనోకు ఈ విధంగా చెప్పి ఉన్నట్లయితే, లేదు దాన్ని నేను నమ్మలేను.
Not have happened.
ఆ విధంగా జరిగిండేది కాదు.
By faith Enoch was taken up to heaven.
విశ్వాసమును బట్టి హనోకు పరలోకమునకు కొనిపోబడెను.
And he says in verse 6, without faith it is impossible to please God.
మరి ఇక్కడ 6వ వచనంలో చెప్పబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యం.
So we see here that all these people,
కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం వీరందరూ కూడా,
accomplished what they accomplished by faith.
వారు సాధించినవన్నీ కూడా విశ్వాసం ద్వారానే సాధించారు.
It's very interesting to see what some of these people did.
వీరిలో కొంతమంది చేసినవి చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
For example, before he was raptured up to heaven,
ఉదాహరణకు హనోకు పరలోకమునకు కొనిపోబడక ముందు,
he had a testimony that his life was pleasing to God.
అతడు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను.
And that is an encouragement to us.
అది మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంది.
So that before we are taken up to meet Christ in the air, we must have a testimony that we have pleased God.
మనం కూడా పరలోకమునకి కొనిపోబడక ముందు మనం కూడా దేవునికి ఇష్టముగా ఉన్నామనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి.
Then it speaks about Noah.
ఆ తర్వాత నోవాహు గురించి ఇక్కడ చెప్పబడింది.
By faith Noah built the ark, thereby he was condemning the world.
విశ్వాసమును బట్టి నోవాహు ఓడను సిద్ధం చేసి ఆ విధంగా లోకం మీద నేరస్థాపన చేశాడు.
బై బిల్డింగ్ ది ఆర్క్ హీ వాస్ టెస్టిఫైయింగ్ టు ద వరల్డ్ ఆల్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ కొలాప్స్ ఓన్లీ దిస్ ఆర్క్ విల్ రిమైన్.
ఓడను సిద్ధం చేయటం ద్వారా నోవహు లోకానికి ఏం చెప్పాడంటే ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి, కేవలం ఈ ఓడ మాత్రమే నిలిచి ఉంటుంది.
అండ్ దట్స్ వాట్ వీ డూ టుడే ఇన్ ద చర్చ్ వెన్ వీ గివ్ ourselves కంప్లీట్లీ టు బిల్డింగ్ ద చర్చ్.
సంఘమును కట్టుటకు సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం కూడా ఈనాడు అదే చేస్తున్నాం.
We are condemning the world.
మనం లోకం మీద నేరస్థాపన చేస్తున్నాం.
See, for example, when we spend our money and our life and our energy for the church,
మన డబ్బు, మన జీవితం, మన బలము సంఘము కోసం వినియోగిస్తున్నప్పుడు,
if there's nothing in this for eternity, then we are wasting our time.
వేళ అది నిత్యత్వం కొరకు కానట్లయితే మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం.
And so when we devote our energy and time and money to building the church, just like Noah built the ark,
నోవహు ఓడను సిద్ధపరిచినట్లు మనము కూడా మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని సంఘమునకు వినియోగిస్తున్నప్పుడు,
without our knowing it, we are condemning the world.
మనకు తెలియకుండానే మనము లోకం మీద నేరస్థాపన చేస్తున్నాం.
And it says here that is how he became an heir of the righteousness by faith.
మరి ఇక్కడ చెప్పబడింది ఆ విధంగా విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు వారసుడయ్యాడు.
And Abraham, he confessed that he was a stranger and pilgrim here.
మరియు అబ్రహాము ఈ భూమి మీద పరదేశి మరియు యాత్రికుడని ఒప్పుకొని,
and it says here that there is a reason why God called himself the God of Abraham.
దేవుడు అబ్రహాము దేవుడుగా ఎందుకు పిలువబడ్డాడు దాని కారణం ఇక్కడ చెప్పబడింది.
In verse 16, because Abraham desired a heavenly country.
16వ వచనము, ఎందుకంటే అబ్రహాము పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నాడు.
Therefore God is not ashamed to be called their God.
అందుకే దేవుడు వారి దేవుడని అనిపించుకొనుటకు సిగ్గుపడలేదు.
So if you are also seeking a heavenly country in your life,
కాబట్టి నీవు కూడా నీ జీవితంలో పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే,
God will not be ashamed to be called your God.
దేవుడు నీ దేవునిగా అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడ్డాడు.
We know that Abraham was tested more than once.
మనకు తెలుసు అబ్రహాము ఒకసారి కంటే ఎక్కువగా శోధించబడ్డాడు.
Only when he was asked to give up his hometown.
ఆయన తానున్న ఊరిని వదిలిపెట్టమని చెప్పబడినప్పుడు మాత్రమే కాదు.
But later on when he was asked to offer up Isaac.
కానీ ఆ తర్వాత ఇస్సాకుని అర్పించమని కూడా దేవుడు అడిగాడు.
And he was tested and he offered up Isaac.
ఆయన పరీక్షించబడ్డాడు మరియు ఇస్సాకును అర్పించాడు.
We see something interesting about Jacob here in verse 21.
యాకోబును గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం 21వ వచనము.
This chapter is dealing with people who did fantastic external thing.
ప్రజలు బాహ్యముగా చేసిన ఎన్నో అద్భుత కార్యముల గురించి ఈ అధ్యాయం చెబుతుంది.
For example, it says that Moses passed through the Red Sea by faith, verse 29.
ఉదాహరణకు విశ్వాసమును బట్టి మోషే ఎర్ర సముద్రం మీదుగా నడిచి వెళ్లిపోయాడు 29వ వచనం.
By faith they pulled the walls of Jericho down, verse 30.
విశ్వాసం ద్వారా వారు ఎరికో గోడలను కూల్చివేశారు 30వ వచనము.
Now all these are fantastic external things.
ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైన ఎంతో అద్భుతమైన కార్యములు.
But in the midst of it we see a what Jacob did in verse 21.
వీటన్నింటికి మధ్యలో యాకోబు ఏం చేశాడో మనం చూస్తాం 21వ వచనంలో.
ఆయన
ఏం చేశాడు?
It says as he was dying he leaned on the top of his staff and worshiped God and blessed the sons of Joseph.
ఇక్కడ చెప్పబడింది విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను.
సో వండర్ఫుల్ అబౌట్ దాట్.
అది అంత అద్భుతమైన విషయమేమి కాదు.
వేర్స్ ద గ్రేట్ మిరకల్ హియర్.
ఇక్కడ గొప్ప అద్భుతం ఎక్కడుంది?
అండ్ యెట్ ఐ బిలీవ్ దట్ ఇస్ పర్హాప్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరకల్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్.
అయినా కూడా ఇది ఒక గొప్ప అద్భుతంగా ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది.
అండ్ హీ వాస్ ఎ యంగ్ మ్యాన్. గాడ్ బ్రోక్ హిస్ హిప్ సాకెట్ so that he had to limp for the rest of his life.
యాకోబు యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు యాకోబు తొడగూటి మీద కొట్టాడు. దాని తర్వాత యాకోబు తన జీవితం అంతా కూడా కుంటుకుంటూ నడుచున్నట్లుగా.
ది స్టాఫ్ విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ వర్స్ 21.
ఇక్కడ 21వ వచనంలో ప్రస్తావించబడిన తన చేతి కర్ర,
సంథింగ్ హీ నీడెడ్ ఆఫ్టర్ గాడ్ బ్రోక్ హిమ్,
దేవుడు విరగొట్టిన తర్వాత తనకు కావాల్సి వచ్చింది అది.
లీనింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిస్ స్టాఫ్ వాస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ లీనింగ్ అపాన్ గాడ్.
ఆయన తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవుని మీద ఆనుకున్నట్లుగా సూచిస్తూ ఉన్నాడు.
డస్ హీ వర్షిప్ లీనింగ్ ఆన్ హిస్ స్టాఫ్.
ఇక్కడ చెప్పబడింది తన చేతికర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను.
And that leaning attitude which God was able to produce in Jacob after many years.
ఎన్నో సంవత్సరాల తర్వాత యాకోబు దేవుని మీద ఆనుకునేటట్లు దేవుడు చేయగలిగాడు.
Amazing miracle.
గొప్ప అద్భుతం కాదా?
And so we see here a number of things in Hebrews 11.
కాబట్టి హెబ్రీ 11వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం.
People accomplished by faith.
ప్రజలు విశ్వాసం ద్వారా సాధించినవి.
Moses for example, it says there are three things that he refused by faith.
ఉదాహరణకు మోషే విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మూడు విషయాలను తిరస్కరించాడు.
The honor of the world, he, verse 24, he refused to be called the son of Pharaoh's daughter.
ఈ లోకం యొక్క ఘనతను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఒప్పుకోలేదు. 24వ వచనము,
హి రిఫ్యూజ్డ్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ వర్స్ 25,
పాప భోగములను ఆయన తిరస్కరించాడు. 25వ 25వ వచనము,
అండ్ హి రిఫ్యూజ్డ్ వర్స్ 26 ద రిచెస్ ఆఫ్ ఈజిప్ట్.
26వ వచనము, ఐగుప్తు ధనాన్ని కూడా తిరస్కరించాడు.
హి రిఫ్యూజ్డ్ వరల్డ్లీ ఆనర్,
ఆయన లోకమిచ్చు ఘనతను తిరస్కరించాడు.
హి రిఫ్యూజ్డ్ వరల్డ్లీ ప్లెజర్,
లోకమిచ్చు భోగాలను ఆయన తిరస్కరించాడు.
అండ్ హి రిఫ్యూజ్డ్ వరల్డ్లీ వెల్త్,
మరియు లోకమిచ్చు సంపదను ఆయన తిరస్కరించాడు.
How did he make those choices?
ఆయన ఏ విధంగా వాటిని ఎంచుకున్నాడు?
Because verse 23, his mother had faith.
ఎందుకంటే ఇక్కడ 23వ వచనంలో చెప్పబడింది, తన తల్లి విశ్వాసం కలిగి ఉంది.
Faithful woman brought up his her little boy.
నమ్మకస్తురాలైన తల్లి ఆ బిడ్డను ఆ విధంగా పెంచింది.
Knew that she had him only for a few months.
ఆ బిడ్డ కేవలం కొన్ని నెలలు మాత్రమే ఆమె ఎద్దుంటాడని తెలుసుకుని,
years drilled into his mind that he was not to live for these worldly things.
ఈ లోకంలో ఉన్న వాటి కోసం జీవించకూడదని తన మనసును నింపివేసింది.
And when he grew up, faith, he made the right choices.
మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత సరైన వాటిని ఎంచుకున్నాడు.
So it's a wonderful chapter full of examples of how all these Old Testament people lived by faith.
కాబట్టి పాత నిబంధన పరిశుద్ధులు విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా జీవించారో అని చూచుటకు మనకు మంచి ఉదాహరణలుగా మాదిరిలుగా ఉన్నారు.
We can all be challenged by their example.
మనందరము కూడా వారి యొక్క మాదిరిని బట్టి సవాల్ చేయబడదాం.
Hebrews chapter 12.
మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అద్దెకు వచ్చాం.
Now to understand these first verses,
ఈ మొదటి వచనములు అర్థం చేసుకోవడానికి,
we need to go back the last two verses of the previous chapter.
ఇంతకు ముందు అధ్యాయంలోని చివరి రెండు వచనాలు మనం చూడాలి.
Here it says that all these men who are listed in Hebrews 11,
హెబ్రీ 11 జాబితాలో రాసిన వీరందరూ కూడా,
they all gained the approval of God through their faith.
వీరందరూ తమ విశ్వాసం ద్వారా దేవుని యొక్క సాక్ష్యం పొందిన వారయ్యారు.
But even though they gained God's approval by faith,
వారు విశ్వాసం ద్వారా దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందినప్పటికీ,
they could not receive what God had promised.
కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలాన్ని వారు ఇంకా అనుభవింపలేదు.
And then it says in verse 40, God has provided something better for us than all that these people experienced.
40వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, దేవుడు మన కొరకు వీరందరికంటే కూడా ఎక్కువగా మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు.
What is that better thing that God has provided for us?
ఏంటి దేవుడు మన కోసం ముందుగా మరి శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచింది?
Is there something better than splitting the Red Sea and pulling down the walls of Jericho?
ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చడం మరియు ఎరికో గోడలను కూల్చడం కంటే ఎక్కువగా ఇస్తున్నాడా?
Cutting the mouths of lions,
సింహపు నోళ్లను మూయించడం,
putting enemy armies to flight,
అన్యుల సేనలను పారద్రోలటం,
these are all fantastic thrilling experiences.
ఇవన్నీ కూడా ఎంతో అనూహ్యమైన అద్భుతమైన కార్యములు.
And then it says God has provided something better for us.
ఆ తర్వాత ఇక్కడ చెప్పబడింది, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు.
That we can look at Jesus and run our race.
అదేమిటంటే మనము యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తటం.
What did he do?
ఆయన ఏం చేశాడు?
What is the exciting thing he did?
ఆయన చేసిన అద్భుతమైన విషయం ఏమిటి?
He endured the cross.
ఆయన తన సిలువను సహించాడు.
Despised the shame.
అవమానమును నిర్లక్ష్యపెట్టాడు.
That doesn't look like something exciting.
అది మనం పరవశించిపోయేటట్లు లేదు.
Is this better than pulling down walls of Jericho?
ఎరికో గోడలను కూల్చడం కంటే ఇది శ్రేష్టమైందా?
God says it is.
అవుననే దేవుడు చెప్తున్నాడు.
It is better than splitting the Red Sea.
ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చడం కంటే కూడా ఇది శ్రేష్టమైనది.
To take up the cross,
ఇలవనెత్తుకొని,
overcome sin,
పాపమును జయించి,
despise the shame of the world,
లోకము యొక్క అవమానమును నిర్లక్ష్యపెట్టి,
and to follow in Jesus' footsteps,
మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో వెంబడించటం,
is a far greater thing than all these miraculous experiences that these people had.
ఈ ప్రజలు కలిగి ఉన్న అద్భుతమైన అనుభవాలన్నింటికంటే కూడా ఇది ఎంతో శ్రేష్టమైనది.
And we will discover that in eternity.
మరియు నిత్యత్వంలో దాన్ని మనం కనుగొంటాం.
To follow Jesus was a far greater miracle than splitting the Red Sea and pulling down the walls of Jericho.
సముద్రాన్ని పాయలుగా చీల్చడం కంటే, ఎరికో గోడలను కూల్చడం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించటమే ఎంతో గొప్ప అద్భుతమని మనం కనుగొంటాం.
Pulling down the walls of Jericho and splitting the Red Sea had no eternal benefits for anybody.
ఎందుకంటే ఎరికో గోడలు కూల్చడం ద్వారా, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చడం ద్వారా ఏ మనిషికి కూడా నిత్యత్వపు ప్రయోజనాలు కలగవు.
But when we follow Jesus,
కానీ మనం యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు,
we can partake of his nature more and more.
మనం ఆయన యొక్క స్వభావంలో ఇంకా పాలివారం అవ్వచ్చు.
బి ఎ మోర్ పవర్ఫుల్ లైట్ ఫర్ గాడ్ ఇన్ ద వరల్డ్.
ఈ లోకమునకు దేవుని యొక్క శక్తివంతమైన వెలుగుగా మనం ఉంటాం.
సో ద హోల్ సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ హియర్.
కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క రహస్యం అంతా కూడా ఇక్కడే ఉంది.
వర్స్ 2, ఫిక్సింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్.
2వ వచనము, మన కన్నులు యేసు వైపునకు చూచుట.
ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్.
మన విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడు.
ఆథర్ మీన్స్ ఇఫ్ ఐ టేక్ అ బుక్ అండ్ సే సో అండ్ సో రోట్ దిస్, హీ ఈస్ ది ఆథర్.
కర్త అంటే నేను ఒక పుస్తకమును తీసుకున్నప్పుడు ఇది పలానా వ్యక్తి రచించాడు గ్రంథకర్త అని
చెప్తాం. Jesus is the author of our faith.
యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసమునకు కర్త అంటే అర్థం ఏమిటి?
He writes his faith in our heart.
తన విశ్వాసమును మన హృదయములో ఆయన రాస్తాడు.
He is the finisher of that faith, the author of that faith.
ఆ విశ్వాసమును ఆయన కొనసాగిస్తాడు, ఆ విశ్వాసమును ఆయన పరిపూర్ణం చేస్తాడు.
And his faith was a faith that enabled him to obey every commandment of his heavenly father.
ఆయన విశ్వాసం ఏమిటంటే పరలోకపు తండ్రి ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు కూడా లోబడేటట్లు ఆ విశ్వాసం చేస్తుంది.
You know that obedience to God's commandments is an act of faith.
దేవుడిచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపించటం విశ్వాస సంబంధమైన క్రియ అని మీకు తెలుసా?
The Bible speaks about the obedience of faith in Romans.
విశ్వాసము వలన కలుగు విధేయత అని బైబిల్ రోమీలకు రాసిన పత్రికలో చెబుతుంది.
Chapter 1 and chapter 16. What is the difference between obedience and obedience of faith?
1వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసమునకు మరియు విశ్వాసం వలన కలుగు విధేయతకు తేడా ఏంటి?
In obedience I may obey not trusting God, not knowing that this is the best for me.
విధేయత అంటే దేవుణ్ణి నమ్మకుండా, ఇది నా మేలు కొరకే అని నమ్మకుండా కేవలం విధేయత చూపించడం.
But obedience of faith,
అని విశ్వాసం వలన కలుగు విధేయత అంటే
I'm absolutely convinced this is the best thing for me.
నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది నాకు శ్రేష్టమైనది.
What God has commanded me to do is the best for me.
దేవుడు ఏదైతే నన్ను చేయమని ఆజ్ఞాపించాడో అదే నాకు శ్రేష్టమైనది.
I joyfully do it.
దాన్ని నేను సంతోషంగా చేస్తాను.
As he told me to go to the cross and die.
సిలువ యద్దకు వెళ్లి నన్ను చనిపోమని ఆయన చెప్పినప్పుడు
I gladly do it.
నేను సంతోషంగా చేస్తాను దాన్ని.
That's how Jesus did it. Joy set before him endured the cross.
ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడు.
The joy was the joy of fellowship with the Father.
ఇక్కడ ఆనందం అంటే తండ్రితో సహవాసం వలన కలుగు ఆనందము.
Joy was the joy that he would get you and me if he died on the cross.
ఆనందం ఏమిటంటే ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆయన నిన్ను నన్ను పొందవచ్చని,
టు బి విత్ హిమ్ ఇన్ ఎటర్నిటీ,
మరియు ఆయనతో మనం ఉండగలమని.
ఆల్ ద షేమ్ హి డిస్పైస్డ్ ఇట్,
అవమానం అంతటిని నిర్లక్ష్య పెట్టాడు.
అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ప్రియ సహోదరి సహోదరులారా,
దట్ ఈస్ ద బెటర్ థింగ్ గాడ్ ఆఫర్స్ us.
దేవుడు మన కొరకై సిద్ధపరిచిన శ్రేష్టమైనది అదే.
సో ఇట్ సేస్ హియర్,
బట్ ఇక్కడ చెప్పబడింది,
యు ఫైండ్ అ లాట్ ఆఫ్ సిన్నర్స్ అపోజింగ్ యు,
అనేక మంది పాపాత్ములు నీకు వ్యతిరేకంగా తిరస్కారం చేస్తున్నారని నీవు కనుగొన్నట్లయితే.
Verse 3, consider him.
మూడో వచనము, ఆయనను తలంచుకొనుడి.
How much he endured.
ఆయనంత ఓర్చుకున్నాడు.
Then you will not get weary.
అప్పుడు మీరు విసుకుంటారు.
So this verse says there is a possibility of our getting tired and weary and discouraged in this Christian race.
దీన్ని బట్టి మనం అలసిపోతాం, మన ప్రాణాలు విసుకుపోతాయని వచనం చెప్తుంది.
But it will never happen if you fix your eyes on Jesus.
కానీ మనం యేసు వైపు చూస్తూ వెళ్తున్నట్లయితే ఇది మనకు జరగదు.
Then we'll never lose heart.
అప్పుడు మనం ఎప్పటికీ కూడా నిరుత్సాహపడము.
Considering him.
కాబట్టి ఆయన్నే తలంచుకుంటూ ఉండండి.
It says in verse 4, you have not resisted sin to the point of shedding blood like he did.
ఇక్కడ నాలుగవ వచనంలో చెప్పబడింది, మీరు పాపముతో పోరాడుటలో ఇంకా దాన్ని రక్తము కారణంతగా ఎదిరింపలేదు.
The meaning of that is,
దాని అర్థం ఏమిటంటే,
that he would rather die than commit sin.
ఆయన పాపము చేయుట కంటే కూడా చనిపోవటే మేలు అని అనుకున్నాడు.
షెడ్ బ్లడ్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ డెత్.
రక్తము కారుట అంటే మరణమునకు సాదృశ్యం. ఇక్కడ
యూజ్ ఎన్ ఇల్లస్ట్రేషన్,
ఒక దృష్టాంతాన్ని మనం చూసినట్లయితే,
సపోజింగ్ వి పిక్చర్ టెంప్టేషన్ లైక్ ఎ పిన్ బీయింగ్ ప్రెస్డ్ అగైన్స్ట్ అవర్ పామ్.
ఉదాహరణకు శోధన అనేది మన అరచేతిలో గుచ్చిన ఒక పిన్ను వలె ఉంటే,
సే సమ్ పార్ట్ ఆఫ్ పామ్ విచ్ ఇస్ ఎ లిటిల్ హార్డ్,
కొంచెం గట్టిగా ఉన్న అరచేతిలోని ఒక భాగంలో,
అండ్ ద పిన్ ఇస్ బీయింగ్ ప్రెస్డ్, దిస్ ఇస్ ద ప్రెషర్ ఆఫ్ టెంప్టేషన్,
ఆ పిన్ను గుచ్చబడుతూ ఉంది, ఇది శోధన యొక్క ఒత్తిడి,
అండ్ ఐ డోంట్ యీల్డ్,
మరియు దానికి నేను అప్పగించుకున్నట్లయితే,
ఇట్స్ బీయింగ్ ప్రెస్డ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ ఐ డోంట్ యీల్డ్,
అది ఇంకా గుచ్చబడుతూ ఉంది గుచ్చబడుతూ ఉంది అయినా నేను అప్పగించుకోలేదు.
కమ్స్ టు ద పాయింట్ వేర్ ఇట్స్ గోయింగ్ టు పియర్స్ మై స్కిన్,
కానీ ఎప్పుడైతే అది నా చర్మం లోనికి వస్తుందో, మరియు రక్తము కారటానికి సిద్ధంగా ఉంది,
దెన్ ఐ పుల్ బ్యాక్,
అప్పుడు నేను వెనక్కి తీసుకుంటాను.
సో దిస్ ఇస్ హౌ మెనీ పీపుల్ యీల్డ్.
ఈ విధంగా అనేక మంది పాపమునకు అప్పగించుకుంటారు.
దే రెసిస్ట్ 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 అప్ టు ఎ సర్టెన్ పాయింట్.
ఒకానొక స్థాయి వరకు వాళ్ళు ఎదురిస్తూ ఉంటారు ఎదురిస్తూ ఉంటారు.
వెన్ ద ప్రైస్ బికమ్స్ టూ మచ్,
అని చెల్లించవలసిన వేళ ఎంతో ఎక్కువైనప్పుడు,
ఇప్పుడు
వాళ్ళు పాపానికి అప్పగించుకుంటారు.
కుడ్ బి సో మెనీ సర్కమ్స్టాన్సెస్,
నేను ఎన్నో పరిస్థితుల్లో ఆ విధంగా ఉండవచ్చు.
వేర్ యు రెసిస్ట్ సిన్ అప్ టు ద పాయింట్ వేర్ ద ప్రైస్ ఇస్ బికమింగ్ టూ మచ్ ఫర్ యు,
నీవు చెల్లించడానికి వేళ ఎంతో ఎక్కువగా ఉన్న స్థాయి వరకు నీవు శోధనను ఎదుర్కోవచ్చు.
వి సే వి కాంట్ లివ్ లైక్ దట్, వి హావ్ టు అడ్జస్ట్ అండ్ లివ్ అకార్డింగ్ టు ద వరల్డ్.
అప్పుడు మనం చెప్తాం మనం ఆ విధంగా జీవించలేము, మనం లోకంలో సర్దుకొని జీవించాలి.
దట్స్ వై వి ఆర్ టోల్డ్ టు కన్సిడర్ జీసస్,
మనం యేసు ప్రభును తలంచుకోవాలి అని అక్కడే చెప్పబడ్డాము.
స్టిక్ టు ద పాయింట్ ఆఫ్ షెడ్డింగ్ బ్లడ్,
రక్తము కారునంతగా పాపంతో పోరాడే విషయంలో.
యాటిట్యూడ్ వాజ్ ఐ'డ్ రాదర్ డై దెన్ టెల్ ఎ లై,
ఆయన వైఖరి ఏమిటంటే ఒక అబద్దం చెప్పటం కంటే చనిపోవటే మేలు అని.
రాదర్ డై die than hate somebody.
ఒక మనిషిని ద్వేషించుట కంటే నేను మరణించటమే మేలు.
That's the meaning of shedding blood in striving against sin.
రక్తము కారణంతగా పాపంతో పోరాడటం అంటే అర్థం అదే.
Then it speaks about accepting discipline from the Lord.
ప్రభు చే శిక్షను అంగీకరించడం గురించి ఆ తర్వాత ఇక్కడ చెప్పబడింది.
Disciplines us verse 5 onwards up to verse 11.
దేవుడు మనల్ని శిక్షిస్తాడు 5వ వచనం నుండి 11వ వచనం వరకు.
Don't understand when he is disciplining us, why he is disciplining us so hard.
దేవుడు ఎందుకు అంత కఠినంగా శిక్షిస్తున్నాడు, ఆయన మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు.
It's painful.
అది ఎంతో బాధాకరంగా ఉంటుంది.
బట్ ఇఫ్ యూ సబ్మిట్ టు ఇట్ జాయ్ఫుల్లీ,
కానీ దానికి సంతోషంగా మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే,
వన్ డే ఇస్ గుడ్ ఫ్రూట్ ఇన్ అస్,
ఒకనొక రోజు మంచి ఫలం మనలో వస్తుంది.
ఎర్త్లీ ఫాదర్స్ డిసిప్లిన్ అస్ ఫర్ అవర్ గుడ్.
ఈ భూలోక తండ్రులు మన మంచి కోసం శిక్షిస్తారు అని ఆయన చెప్తున్నాడు.
దెన్ అవర్ హెవెన్లీ ఫాదర్ హస్ గాట్ మచ్ మోర్ విజ్డమ్ అండ్ ఆల్ డిసిప్లిన్ దట్ హి సెండ్స్ ఇంటు అవర్ లైఫ్ మస్ట్ బి ఫర్ అవర్ గుడ్.
మన పరలోకపు తండ్రి ఇంకా ఎంతో జ్ఞానవంతుడై ఉండి ఆయన మన జీవితంలోనికి అనుమతించే ప్రతి శిక్ష కూడా మన మేలు కొరకే ఉంటుంది.
అండ్ ఇఫ్ సేస్ ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్,
మరియు ఆయన చెప్తున్నాడు ఇక్కడ మీ జీవితంలో ఎటువంటి శిక్ష లేనట్లయితే,
then God is not your father.
అప్పుడు దేవుడు మీ తండ్రి కాదు.
See, I will not punish somebody, a child that is not my child.
ఒకవేళ ఒక పిల్లవాడు నా కుమారుడు కానట్లయితే నేను ఆ పిల్లవాడిని శిక్షించను.
My child, when he goes in a wrong path, I punish him.
నా కుమారుడు తప్పు మార్గంలో వెళ్తున్నట్లయితే నేను శిక్షిస్తాను.
But someone who is not my child, I don't punish at all.
కానీ ఒక పిల్లవాడు నా పిల్లవాడు కానట్లయితే నేను శిక్షించను.
Says if God is your father,
కాబట్టి ఆయన చెప్తున్నాడు ఒకవేళ దేవుడు మీ తండ్రి అయితే,
వన్ ప్రూఫ్ ఇస్ దట్ హి పనిషెస్,
దానికి ఒక రుజువు ఏమిటంటే ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు.
జీసస్ సెడ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 19,
యేసు ప్రభు చెప్పారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో,
హూ మై లవ్ ఐ రిబ్యూక్ అండ్ ఐ డిసిప్లిన్,
నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను.
సో డిసిప్లిన్ ఫ్రమ్ జీసస్ అండ్ ఫ్రమ్ ద ఫాదర్ ఇస్ గుడ్ ఫర్ అస్.
తండ్రి యొద్ద నుండి యేసు ప్రభు యొద్ద నుండి వచ్చే శిక్ష మనకు మంచిది.
ఆస్క్ గాడ్ టు డిసిప్లిన్ యూ ఇఫ్ యూ స్లిప్ అప్ somewhere in your life.
నీ జీవితంలో ఎక్కడైనా తప్పిపోయినట్లయితే శిక్షించమని దేవుణ్ణి అడుగు.
Because if you do that,
కంటే నీవు అది చేసినట్లయితే,
you'll find afterwards, like it says here in verse 11, there'll be the peaceful fruit of righteousness.
ఆ తర్వాత ఇక్కడ చెప్పబడినట్లుగా నీవు కనుగొంటావు నీతియను సమాధానకరమైన ఫలము.
In verse 14 we are told to pursue peace with all men.
అందరితో సమాధానము కలిగి ఉండటానికి మనం ప్రయత్నించాలని 14వ వచనంలో మనం చెప్పబడ్డాం.
Through sanctification if we want to see the Lord.
మీరు ప్రభువును చూడగోరితే పరిశుద్ధత కొరకు ప్రయత్నించండి.
And it says be warned from the example of Esau in verse 16.
మరియు ఏసావును చూసి హెచ్చరిక పొందండి అని 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు.
He despised a future birthright for some present enjoyment for his body.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు.
సమ్ ఫుడ్ ఫర్ హిస్ బాడీ అండ్ హి లాస్ట్ అవుట్ హిస్ స్పిరిచువల్ బర్త్ రైట్.
శరీరం కోసమైనా కొద్ది ఆహారం కోసం ఆత్మీయమైన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడు.
అండ్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు యు, గివ్ అప్ యువర్ స్పిరిచువల్ బర్త్ రైట్ ఫర్ సమ్ ప్రెసెంట్ బెనిఫిట్ ఫర్ యువర్ సెల్ఫ్.
ఇది మీలో కూడా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, తాత్కాలికమైన సుఖం కోసం ఆత్మీయమైన సంగతులను విడిచిపెడతారేమో.
Then he says remember afterwards when Esau repented he couldn't get it.
జ్ఞాపకం చేసుకోండి ఆ తర్వాత ఏసావు మారు మనసు పొందడానికి ప్రయత్నించినా కూడా అది దొరకలేదు.
Don't make the same mistake.
కాబట్టి మనం కూడా అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడదాం.
Then in chapter 18 onwards
18వ వచనం నుండి
he contrasts Mount Sinai with Mount Zion.
సినాయి కొండకు మరియు సియోను కొండకు మధ్య గల వ్యత్యాసాన్ని చెప్తున్నాడు.
In Mount Sinai it was a fearful sight.
సినాయి పర్వతం అంటే ఎంతో భయంకరమైన దృశ్యం అది.
Even Moses said in verse 21 I am full of fear and trembling.
మోషే కూడా చెప్తున్నాడు 21వ వచనంలో నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను నేను.
But in the new covenant we come to Mount Zion not Mount Sinai.
కానీ కృత నిబంధనలో మనము సియోను కొండకు వచ్చాం సినాయి కొండకు కాదు.
There we don't have fear. We come to our heavenly father and to godly people of all ages.
ఇక్కడ మనకు ఎటువంటి భయం ఉండదు. మనం మన పరలోక తండ్రి యొద్దకు వచ్చాం మరియు యుగ యుగాల్లో ఉన్న దేవుని పరిశుద్ధుల యొద్దకు వచ్చాం.
And to Jesus, here verse 24 of a new covenant.
మరియు కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు వచ్చాం 24వ వచనం.
Whose blood speaks better than the blood of Abel.
ఆయన రక్తము హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది.
What is the difference? The blood of Abel cried out to God, avenge me against the one who shed my blood.
ఏంటి తేడా? హేబెలు రక్తము ఈ విధంగా పలుకుతూ ఉంది, నాకు విరోధంగా ఉన్న వారి మీద పగ తీర్చుకో పగ తీర్చుకో పగ తీర్చు.
And God told Cain that.
మరియు దేవుడు కయ్యూనుతో మాట చెప్పాడు.
Your brother's blood is crying out to me from the ground.
నీ సహోదరుని రక్తము నేల మీద నుండి నాకు మొరపెడుతూ ఉంది.
Saying judge avenge me.
పగ తీర్చుకో అని చెప్తూ.
But when Jesus blood shed fell on the ground in Calvary.
కాని కలవర శిలువల నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నేల మీద పడినప్పుడు
that cried out.
అది ఏమని మొరపెట్టిందంటే
forgive them for they don't know what they're doing.
వారిని క్షమించు వారు ఏమి చేస్తున్నారు వారికి తెలియదు వారిని క్షమించు.
Jesus was oppressed and his blood was shed.
యేసుక్రీస్తు ప్రభు వారు బాధ పెట్టబడి తన యొక్క రక్తము చిందించబడినప్పుడు ఆయన తన శత్రువులను క్షమించాడు.
దట్ ఇస్ ఎ బెటర్ థింగ్ దన్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్.
మరియు ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు అది హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు రక్తము.
వెన్ సంబడీ ట్రబుల్స్ యు,
ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు,
వీ కెన్ సే స్పిరిచువల్లీ స్పీకింగ్ దే ఆర్ షెడ్డింగ్ సమ్ బ్లడ్ ఇన్ యువర్ సోల్.
ఆత్మీయంగా చెప్పాలంటే నీ ఆత్మలో కొంచెం రక్తమును వారు చిందిస్తూ ఉన్నారు.
జస్ట్ లైక్ ఇఫ్ సంబడీ హర్ట్స్ యు ఫిజికలీ, బ్లడ్ ఇస్ షెడ్ ఇన్ యువర్ బాడీ.
అదే విధంగా ఉంటుందంటే భౌతికంగా ఎవరైనా నిన్ను గాయపరిచినప్పుడు ఈ శరీరంలో నుండి రక్తం వస్తుంది.
వెన్ సమ్మన్ హర్ట్స్ యూ ఇన్ యువర్ సోల్, బ్లడ్ ఇస్ బీయింగ్ షెడ్ ఇన్ యువర్ సోల్.
ఎవరైనా నిన్ను నీ ప్రాణములో గాయపరిచినప్పుడు నీ ప్రాణంలో నుండి రక్తం వస్తుంది.
వాట్ ఇస్ దట్ బ్లడ్ క్రైమ్?
ఆ రక్తం ఏమని మొరపెడుతుంది?
సీకింగ్ రివెంజ్ ఆన్ ద పీపుల్ హూ హర్ట్ యూ,
నిన్ను గాయపరిచిన వారి మీద పగ తీర్చుకోవాలని నువ్వు చూస్తున్నావా?
ఆర్ ఆర్ యు క్రైయింగ్ అవుట్ ఫర్ మెర్సీ,
లేక వారి మీద కనికర పడినట్లుగా మొరపెడుతూ ఉన్నావా?
అండ్ దెన్ ఫైనల్లీ ఇన్ చాప్టర్ 12,
చివరిగా 12వ అధ్యాయంలో
ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్ ఇస్ గోయింగ్ టు షేక్ ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్.
దేవుడు భూమిని ఆకాశమును కంపింపజేయబోతున్నాడని చెప్పబడింది.
అండ్ దెన్ ఓన్లీ దోస్ థింగ్స్ విచ్ కెనాట్ బి షేకెన్ విల్ రిమైన్, వర్స్ 27,
మరియు చెలింప చేయబడినవి నిలకడగా ఉంటాయి, 27వ వచనం.
సో హి సేస్ వీవ్ గాట్ వి ఆర్ రిసీవింగ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి షేకెన్, వర్స్ 28,
మరియు మనము నిశ్చల రాజ్యమును పొందుతున్నాము, 28వ వచనము.
అవర్ లైఫ్ మస్ట్ బి బిల్ట్ ఆన్ సంథింగ్ దట్ కెనాట్ బి షేకెన్.
మన జీవితములు కదిలింపబడిన దాని మీద కట్టబడాలి.
ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ కెన్ బి షేకెన్ విల్ బి షేకెన్.
ఈ విశ్వంలో ఏవైతే కదిలించబడతాయో అవన్నీ కూడా ఒక దినమున కదిలించబడతాయి.
వి మస్ట్ బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ దాట్ విచ్ విల్ నెవర్ బి షేక్.
ఎన్నటికీ కూడా కదిలింపబడని వాటి మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి.
అండ్ ఆఫర్ టు గాడ్ ఎ సర్వీస్ విత్ గ్రేట్ రివరెన్స్ అండ్ ఫియర్,
వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయాలి.
ఫర్ అవర్ గాడ్ ఇస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్,
ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు.
సో హావింగ్ గివెన్ ఆల్ దీస్ ఎగ్జార్టేషన్,
ఈ హెచ్చరికలు అన్నీ ఇవ్వబడిన తర్వాత,
ఇన్ ద క్లోజింగ్ చాప్టర్ చాప్టర్ 13,
ముగింపు అధ్యాయం 13వ అధ్యాయంలో
స్పీక్స్ ఆన్ 2 సబ్జెక్ట్స్, లవ్ అండ్ సబ్మిషన్,
రెండు విషయాల గురించి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రేమ మరియు లోబడుట.
షో లవ్ టు ద బ్రదర్స్,
సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియడి.
నో హాస్పిటాలిటీ టు స్ట్రేంజర్స్, వర్స్ 2,
ఆతిథ్యం చేయ మరొకడి, 2వ వచనము.
అండ్ రిమెంబర్ ద ప్రిజనర్స్ హూ ఆర్ ఇల్ ట్రీటెడ్,
బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి.
మెనీ క్రిస్టియన్స్ వర్ ప్రిజనర్స్ దోస్ డేస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్.
బహుశా సువార్త నిమిత్తం ఆ రోజుల్లో క్రైస్తవులు చెరసాల్లో ఉండి ఉంటారు.
ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇన్ ప్రిజన్ విత్ దెం,
మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనండి వారిని.
కీప్ యువర్ మ్యారీడ్ లైఫ్ ప్యూర్,
మీ వివాహ జీవితంను పరిశుద్ధంగా ఉంచుకోండి.
డోంట్ డిఫైల్ ద మ్యారేజ్ బెడ్,
వివాహ పాన్పును కల్మషం చేయవద్దు.
గాడ్ విల్ జడ్జ్ ఆల్ అడల్టరర్స్ అండ్ ఫోర్నికేటర్స్,
దేవుడు వేశ్యాసంగులను వ్యభిచారులందరినీ తీర్పు తీర్చును.
అండ్ లెట్ యువర్ క్యారెక్టర్ బి ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ,
మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి.
బి కంటెంట్ విత్ వాట్ యు హావ్,
మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి.
ఫర్ ద లార్డ్ హస్ సెడ్,
ప్రభువే చెప్పాడు,
ఐ విల్ నెవర్ డిజర్ట్ యు ఆర్ ఫర్సేక్ యు,
నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను.
ఐ అండర్స్టాండ్ దట్ ఇన్ ది ఒరిజినల్ లాంగ్వేజ్ దట్ సేస్ 3 టైమ్స్, ఐ విల్ నాట్ ఫర్సేక్ యు, ఐ విల్ నాట్ ఫర్సేక్ యు, ఐ విల్ నాట్ ఫర్సేక్.
ఆదిమ భాషలో నేను కనుగొన్నది ఏమిటంటే, నేను ఏమాత్రమును విడవను, నేను ఏమాత్రమును విడవను, నేను ఏమాత్రమును విడవను అని 3 సార్లు ఉంది అక్కడ.
ద హోల్ ట్రినిటీ సేయింగ్ దట్,
త్రిత్వమంతా కూడా ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు.
దట్ ఇస్ ద కేస్,
అలా అయినట్లయితే
వీ కెన్ బోల్డ్లీ సే వర్స్ 6, ద లార్డ్ ఇస్ మై హెల్పర్, ఐ వోంట్ బి అఫ్రైడ్, వాట్ కెన్ ఎనీ మ్యాన్ డూ.
అప్పుడు మనం మంచి ధైర్యంతో చెప్పగలము, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి చేయగలడు.
అమేజింగ్ వర్స్,
అది ఎంతో ఆశ్చర్యకరమైన వచనము.
టు బి ఏబుల్ టు సే ద లార్డ్ ఇస్ మై హెల్పర్,
ప్రభు నాకు సహాయుడు అని చెప్పగలుగుట,
ఎవ్రీ సిచ్యువేషన్,
ప్రతి పరిస్థితిలో కూడా
హెల్పర్,
ప్రభు నాకు సహాయుడు,
ఐ విల్ నాట్ బి అఫ్రైడ్,
నేను భయపడను,
వాట్ కెన్ ఎనీ మ్యాన్ డూ టు మీ,
నరమాతుడు నాకేమి చేయగలడు.
సే దాట్ టు యువర్ సెల్ఫ్, రిమెంబర్ దాట్ వర్డ్,
నీలో నీవు ఆ మాటలు చెప్పుకో, ఆ మాటను జ్ఞాపకం చేసుకో, దాన్ని కంఠస్థం చేయి.
And say to yourself whenever you're pressured by fear.
భయం చేత ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఆ మాటలు చెప్పు.
There are 2 verses here concerning leaders.
నాయకులను గురించిన 2 వచనాలు ఇక్కడ ఉన్నాయి.
It says remember those who led you.
మిమ్మల్ని నడిపించిన వారిని జ్ఞాపకం చేసుకోండి.
Who spoke the word of God to you.
వారు దేవుని వాక్యమును మీకు బోధించారు.
And imitate their faith, seeing how they ended their life.
వారు అంతం వరకు నడుచుకున్న రీతిని తలంచుకొనచ్చు, వారి విశ్వాసమును అనుసరించండి.
You know, we can't imitate a person who's just a very fine, zealous Christian when he's a young man.
ఒక మంచి ఆసక్తి కలిగి ఉన్న క్రైస్తవుణ్ణి యవనస్తుడిగా ఉన్నప్పుడు మనం అనుసరించలేము.
I've seen many people like that when they are middle age or something, they become backsliders.
ఆ విధంగా ఉండి కూడా వారు మధ్య వయసు వచ్చేటప్పటికి వెనక్కు జారిపోయిన వారిని నేను ఎంతమందిని చూశాను.
But we can follow godly older brothers who've been faithful from their youth.
కాని వృద్ధాప్యంలో కూడా దైవభక్తి కలిగి ఉండి యవ్వనస్తులుగా ఉన్న నాటి నుండి అదే విధంగా ఉన్న వారిని మనం వెంబడించవచ్చు.
See how these people have been consistent for so many years, Paul said.
పౌల్ చెప్తూ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా అదే విధంగా ఉన్నారో చూడండి.
How they are towards the end of their life.
వారు అంతం వరకు ఏ విధంగా నడుచుకున్నారో చూడండి.
Then imitate their faith.
తర్వాత వారి విశ్వాసమును అనుసరించండి.
Christ is the same yesterday, today and forever.
యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు.
What he did for that person, he can do for you.
దేవుడు ఆ వ్యక్తికి ఏదైతే చేశాడో నీకు కూడా అది చేయగలడు.
Then he gives a warning against following strange teachings.
వింతైన బోధను వెంబడించకుండా ఉండడానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు.
Don't be deceived by false teachings that have not helped the people who are preaching those false teachings.
నానా విధములైన తప్పుడు బోధల చేత మోసపరచబడకుండా ఉండండి, ఎందుకంటే ఆ తప్పుడు బోధలు బోధించే వారికి కూడా వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.
And it says here also that we must, as long as we live in this world, we must bear the reproach of Jesus Christ. Verse 13.
మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఆయన నిందను భరించాలి. 13వ వచనం.
The Lord was crucified outside the gate.
ప్రభు గవిని వెలుపట సిలువేయబడ్డాడు.
Says here, let's also go outside.
మనం కూడా శిబిరము వెలుపల ఆయన ఎద్దకు వెళ్దాము.
Outside the religious camp and the camp of honor in this world.
ఈ లోకమునిచ్చు ఘనత అనే శిబిరమునకు వెలుపలగా.
Despising the shame just like Jesus.
క్రీస్తు ప్రభు వలె అవమానమును నిర్లక్ష్యపెడుతూ.
In verse 15 we are exhorted to offer praise to God with our lips.
15వ వచనములో మన పెదవుల ద్వారా దేవునికి స్తుతి యాగం అర్పించాలని మనం హెచ్చరించబడ్డాం.
Good sacrifice is and another sacrifice is sharing the good things we have with other people.
అది మంచి యాగము అని ఇక్కడ చెప్పబడింది. మరొక మంచి యాగం ఏమిటంటే మన దగ్గర ఉన్న వాటిని ఇతరులకు ధర్మం చేయుట.
God is pleased with such sacrifice.
అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.
If you want to please God, to him a sacrifice of praise with your lips.
మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మీ జిహ్వా ఫలమును దేవునికి అర్పించాలి.
And don't stop there.
అక్కడే ఆగిపోవద్దు.
Offer up this other sacrifice of doing good to somebody else.
వేరే వాళ్ళకు మేలు చేసే ఈ యాగమును కూడా చేయాలి.
These are the two sacrifices God is very happy with.
ఈ రెండు యాగములు కూడా దేవునికి ఎంతో ఇష్టమైనవి.
When you praise him, you do good to somebody else.
ఆయన మనం స్తుతించినప్పుడు మరియు ఇతరులకు మనం మేలు చేసినప్పుడు.
Verse 17 exhorts us to obey our leaders.
మన పైన ఉన్న నాయకులకు మనం లోబడాలని 17వ వచనం మనల్ని హెచ్చరిస్తుంది.
Give to them.
మనం లోబడాలి.
If he's a real godly leader,
ఎందుకంటే ఆయన నిజమైన దైవికమైన నాయకుడైతే,
హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ సోల్ వెరీ సీరియస్లీ.
నీ ఆత్మను కాచే విషయంలో ఆయన ఎంతో తీవ్రంగా బాధ్యత తీసుకుంటాడు.
వన్ డే హీ హావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్ ఫర్ యువర్ లైఫ్.
నీ జీవితమును గురించి దేవుని యొద్ద ఒకరోజు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది.
హెల్ప్ హిమ్ టు డూ ఇట్ విత్ జాయ్.
ఆయన సంతోషంగా చేయటకు మీరు సహాయం చేయండి.
నాట్ విత్ గ్రీఫ్.
దుఃఖంతో చేయకుండానట్లు.
హీ డజంట్ హావ్ టు సే, లార్డ్ ఐ వాస్ సో డిసప్పాయింటెడ్ విత్ దిస్ బ్రదర్, ఐ ట్రైడ్ సో హార్డ్.
కాబట్టి దేవుని యొద్ద ఆ నాయకుడు ఈ విధంగా చెప్పకూడదు, ప్రభు ఈ సహోదరుని బట్టి నేను ఎంతో నిరాశపడ్డాను, నేను ఎంతో ప్రయత్నించాను.
As the case it says, it will be unprofitable for you if he has to give us such a report about you to the Lord.
వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము.
And then he says some concluding remarks.
ఆ తర్వాత కొన్ని ముగింపు మాటలు చెప్తూ ఉన్నాడు.
Obviously in jail, and he says, pray that I'll be restored to you sooner. Verse 19.
ఆయన చెరసాలలో ఉన్నాడు, నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు మా గురించి ప్రార్థన చేయండి.
Pray that we shall have a good conscience.
మేము మంచి మనస్సాక్షి కలిగి ఉండుటకు మా గురించి ప్రార్థన చేయండి.
There's a benediction in verse 20 onwards.
20వ వచనం నుండి దీవెన ఉంది.
That the God of peace, who brought again from the dead shepherd of the sheep, may he equip you in every good thing to do his will, working in us that which is well pleasing in his sight.
గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధవాగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక.
బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ కాల్డ్ ద బ్లడ్ ఆఫ్ ఎన్ ఇటర్నల్ కవెనెంట్.
ఇక్కడ యేసు రక్తము నిబంధన సంబంధమాగు రక్తము అని పిలువబడింది.
డిఫరెంట్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ గోట్స్ దట్ ఎస్టాబ్లిష్డ్ ఎన్ ఓల్డ్ కవెనెంట్.
పాత నిబంధనలో ఉన్న మేకలు గొర్రెల రక్తానికి ఇది ఎంతో వేరుగా ఉంటుంది.
Here is a blood that established an eternal covenant with God and man.
ఈ రక్తము దేవునికి మానవునికి మధ్య నిత్య నిబంధనను ఏర్పరిచింది.
God is called the God of peace.
దేవుడు సమాధానకర్తయగు దేవుడు అని పిలువబడ్డాడు.
May he equip you in every good thing to do his will.
ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక.
King inside us primarily.
ప్రాథమికంగా మన అంతరంగములో పనిచేయుచు.
That which pleases him.
అదే ఆయన్ను సంతోషింపజేస్తుంది.
To work inside us before he can work outside us.
దేవుడు మనలో బాహ్యంగా పనిచేయక ముందు మన అంతరంగంలో పనిచేయాలి.
And at the end of this lovely letter,
ఈ అద్భుతమైన పత్రిక చివరిలో,
he says, I urge you, brethren, please bear with this word of exhortation.
సహోదరులారా, ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకొంటున్నాను అని ఆయన చెప్తున్నాడు.
I actually wanted to write much more to you.
నిజానికి నేను ఎంతో ఎక్కువ రాయాలనుకున్నాను మీకు.
I have written a brief 13 chapters.
కానీ నేను సంక్షేపముగా 13 అధ్యాయాలు రాశాను.
And this is the sentence that makes some people feel the next verse that this could have been written by Paul.
ఈ వచనాన్ని బట్టి కొంతమంది ఏమంటారంటే ఇది పౌలే రాసి ఉండాలి అని అంటారు.
Verse 23, take notice that our brother Timothy has been released from prison.
23వ వచనం, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకొనండి.
Grace be with all of you. Verse 25,
కృప మీ అందరికీ తోడై ఉండును గాక.
I encourage all of you to read and meditate on Hebrews more than you have ever done before.
నేను మిమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను, మీరు ఇంతకు ముందు చేసిన దానికంటే కూడా ఎక్కువగా హెబ్రీలకు రాసిన పత్రికను చదవండి, ధ్యానించండి.
And see the glory of Jesus as a man.
ఒక మానవునిగా యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న మహిమను చూడండి.
Us in every way.
ప్రతి విషయంలోనూ ఆయన మనవలే ఉన్నాడు.
Like us in every way.
ప్రతి విషయంలోనూ మనవలే శోధించబడ్డాడు.
Overcoming sin by the grace of God.
దేవుని యొక్క కృప ద్వారా పాపాన్ని జయించాడు.
Resisting sin to the point of shedding blood.
రక్తము కారణంతగా పాపంతో పోరాడాడు.
Let us follow his example.
మనం ఆయన మాదిరిని అనుసరిద్దాం.
God bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.